426 నుండి 432. బ్రహ్మాకారతయా సదాస్థితతయా.
ब्रह्माकारतया सदा स्थिततया
निर्मुक्त बाह्याधनी
निर्मुक्त बाह्याधनी
अन्यावेदित भोग्य भोग कलनो
अन्यावेदित भोग्य भोग कलनो
निद्रालवद्भावतो
निद्रालुवत्तु बालवतु
स्वप्नालोकितलोकवज्जगदिदम्
स्वप्नालोकितलोकवज्जगदिदम्
पश्यन् क्वचिल्लब्धनि
पश्यन् क्वचिल्लब्धति
आस्ते कश्चिदनन्त पुण्यफलभुक्
रास्ते कच्चिदनन्त पुण्यफलभुक्
धन्यः समान्यो भुवि
धन्यः समान्यो भुवि
स्थितप्रज्ञायतिरयम्
स्थितप्रज्ञायतिरयम्
यत्सदानन्दमश्नुते
यः सदानन्दमश्नुते
ब्रह्मण्येव विलीनात्मा
ब्रह्मण्येव विलीनात्मा
निर्विकारो विनिष्क्रियः
निर्विकारो विनिष्क्रियः
ब्रह्मात्मनो शोधितयो
ब्रह्मात्मनो शोधितयो
एकभावावगाहिनी
एकभावावगाहिनि
निर्विकल्पा च चिन्मात्रा
निर्विकल्पा च चिन्मात्रा
वृत्तिप्रज्ञेति कथ्यते
वृत्तिप्रज्ञेति कथ्यते
सुस्थितासौ भवेद्यस्य
सुस्थितासौ भवेदस्य
स्थितप्रज्ञस्य उच्यते
शितप्रज्ञस्य उच्यते
सा सर्वदा भवेद्यस्य
सा सर्वदा भवेदस्य
सजीवन्मुक्तयिष्यते
सजीवन्मुक्तयिष्यते
यस्य स्थिता भवेत् प्रज्ञा
यस्य स्थिता भवेत् प्रज्ञा
तस्यानन्दो निरन्तरः
तस्यानन्दो निरन्तरः
प्रपञ्चो विस्मृतप्रायः
प्रपञ्चो विसृतप्रायः
सजीवन्मुक्तयिष्यते
सजीवन्मुक्तयिष्यते
लीनधीरपि जागर्ति
लीनधीरपि जागर्ति
यो जाग्रद्धर्मवर्जितः
यो जागद्धर्मवर्जितः
बोधो निर्वासनो यस्य
बोधो निर्वासनो यस्य
सजीवन्मुक्तयिष्यते
सजीवन्मुक्तयिष्यते
शान्तसंसारकलन्तः
शान्तसंसारकलनः
कलावानपि निष्कलः
कलावानपि निष्कलः
यस्य चित्तं विनिश्चिन्तम्
यस्य चित्तं विनिचिन्तम्
सजीवन्मुक्तयिष्यते
सजीवन्मुक्तयिष्यते
वर्तमानेऽपि देहेऽस्मिन्
वर्तमानेऽपि देहेऽस्मिन्
छायावदनुवर्तिनि
छायावदनुवर्तिनि
अहं ता ममता भावो
अहं ता ममता भावो
जीवन्मुक्तस्य लक्षणम्
जीवन्मुक्तस्य लक्षणम्
వర్తమానంలో జీవన్ముక్తుడు వ్యవహరించేటప్పుడు తన దేహాన్ని ఒక నీడలాగా భావిస్తాడు. అలా నీడలాగా భావిస్తాడు గనక అతడికి దాని మీద ఏ రకమైనటువంటి ప్రేమ ఉండదు. దేహంలోనేమో అహంకార మమకారాలు, ఆ భావాలే ఉండవు. నేను నాది అనేటువంటి భావాలే ఉండవు. మళ్ళాగే జీవన్ముక్తుడు కూడా పంచభూతాలతో కూడినటువంటి దేహాన్ని కలిగి ఉంటాడు. దేహానికి చెందినవి నావి అనుకుంటాడు, ఆ దేహం నేనే అనుకుంటాడు. అతడు శరీరంగా ఉండడు, దేహంగా ఉండడు, ఆత్మగా ఉంటాడు. మరి ఆత్మగా బ్రహ్మముగా ఉన్నటువంటి వాడు దేహాన్ని ఎట్లా చూస్తాడు? దేహం మీద ఎలాంటి దృష్టి ఉంటుంది అంటే అది ఓ ఛాయలాగా, నీడలాగా. మనం గనక వెళుతూ ఉంటే వెనక సూర్యుడి యొక్క కాంతి ఉంటే లేదా ఒక దీపం కాంతి ఉంటే మన ముందు మనం నీడబడుతుంది. అదిగో ఆ నీడకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఆయన కూడా అంతే. ఆ నీడ మనం ఎక్కడికి పోతే అక్కడికి వస్తుంటుంది, అలాగే ఆయనకి కూడా దేహం ఎక్కడికి పోతే అక్కడికి వస్తుంటుంది. నీడ ఎట్లా చూస్తాడో దేహాన్ని కూడా అంతే. ఈ నీడ మనం కూర్చుంటే కూర్చుంటుంది, నిలబడితే నిలబడుతుంటుంది, నడిస్తే నడుస్తుంది, పరిగెత్తే పరిగెత్తుంది. అయినప్పటికీ దాంతో మనం ఏం సంబంధం పెట్టుకోము. అదేదన్నా బాధపడుతుంటే దాని మీదగా ఏదైనా లారీ కానీ ఏదైనా జంతువులు కానీ పోతున్నా మనకేం బాధ లేదు. కానీ దేహానికి ఏదన్నా అయితే మాత్రం చలిస్తాం. జీవన్ముక్తుడు కూడా నీడలాంటి దేహానికి ఏమైనా ఆయన చెలించడు, ఆత్మకేమో ఏమీ కాదు. కనుక ఆత్మకి జబ్బులు వస్తాయా, గాయాలు అవుతాయా, చావుందా, పుట్టుకుందా, పెరుగుదల ఉందా, వికారాలు ఉన్నాయా, సుఖాలు దుఃఖాలు బాధలు ఉన్నాయా? కాబట్టి చెలించాల్సిన పనిలే, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆత్మగా ఉంటాడు. దేహంగా ఉంటే చెలించాలి కానీ ఆత్మగా ఉంటే చెలించక్కర్లా. కనుక ఈ ప్రకారంగా దేహాన్ని ఒక ఛాయలాగా చూస్తాడు, అహంకారం మమకారం ఆ రెండింటినీ వదులుతాడు. ఇంకా జీవన్ముక్తుని యొక్క లక్షణాలు ఏమిటి అంటే 433లో చెప్తున్నారు. అతీతాననుసంధానం,
అతీతాననుసంధానం,
భవిష్యద విచారణం,
భవిష్యద విచారణం,
ఔదాసీన్యమపి ప్రాప్తం,
ఔదాసీన్యమపి ప్రాప్తం,
జీవన్ముక్తస్య లక్షణం.
జీవన్ముక్తస్య లక్షణం,
అతీతానుసంధానం,
అతీతాననుసంధానం,
భవిష్యద విచారణం,
భవిష్యద విచారణం,
ఔదాసీన్యమపి ప్రాప్తం,
ఔదాసీన్యమపి ప్రాప్తం,
జీవన్ముక్తస్య లక్షణం.
జీవన్ముక్తస్య లక్షణం.
ఈ జీవన్ముక్తుడి యొక్క లక్షణాన్ని ఇందులో చెప్పినటువంటి దాన్ని మనం గనక అలవాటు చేసుకుంటే మనం కూడా అతి తొందరగా జీవన్ముక్తులు అవుతాం. ఏమిటి అని అంటే అతీత అనుసంధానం, జరిగిపోయినటువంటి దాన్ని తలుచుకోకుండా ఉండటం, పాత జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో వాటిని తలుచుకోకుండా ఉండటం, భవిష్యత్ అవిచారణం, జరగబోయే దాన్ని గురించి ఆలోచించకుండా ఉండటం, జరగబోయే దాన్ని గురించి తలుచుకొని బల భయపడటం అది లేకుండా ఉండాలి. ప్రాప్తం అపి ఔదాసీన్యం, దేన్నైతే మనం పొందుతామో ఆ పొందినటువంటి దాని పట్ల ఉదాసీనత ఉండాల, నిర్లిప్తంగా ఉండాల, సంతోషం ఉండకూడదు, దుఃఖము ఉండకూడదు. ఇది జీవన్ముక్తస్య లక్షణం, జీవన్ముక్తుడి యొక్క లక్షణం. సామాన్య మానవుడు, ప్రతి మానవుడు కూడా రోజులో ఎక్కువసేపు గతకాలపు జ్ఞాపకాల్లో బ్రతుకుతూ ఉంటాడు. అంటే వాటిని తలుచుకుంటా ఉంటాడు, లేదా అవేనా గుర్తుకొస్తూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఏం తప్పులు చేశాడు గుర్తుకొస్తాయి. అప్పుడప్పుడు చేసినటువంటి పని ఎలా కలిసి వచ్చిందో దాన్ని తలుచుకుంటాడు, అలా చేయాలనుకుంటాడు, లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు పెట్టుకుంటాడు, కొత్త కొత్త ప్రణాళికలు వేస్తూ ఉంటాడు, లేదా మూడోది వర్తమానంలో అంటే ప్రస్తుతం జరుగుతున్న వాటి గురించి తలుచుకుంటూ ఉంటాడు, అందులో బాగా నిమగ్నమై ఉంటాడు. అటువంటి వాడికన్నా ఆలోచనలు తక్కువ ఉంటాయి, కానీ ఏమి పని లేకుండా ఊరికినే ఉండేవాడికి మాత్రం బాగా ఆలోచనలు వస్తాయి. ఏమైనా పనులు కనుక్కుంటే ఆ పనుల్లో పడతారు కాబట్టి అంత ఎక్కువ ఆలోచనలు రావు. కానీ ఊరికినే ఉన్నారనుకోండి, విపరీతమైన ఆలోచనలు వస్తాయి, గొలుసు కట్టులాగా వస్తాయి. అందుకనే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే, ఏ పని చేయకుండా కూర్చుంటాం కాబట్టి బాగా మనసు పనిచేస్తాం, అందుకని ఆలోచనలు వస్తాం. కనుక ఇలా సోమరిగా ఉన్నవాడికి, పని లేని వాడికి అన్ని ఆలోచనలే, ఆలోచనల పుట్టలు పగిలిపోతాయి. నేను అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేదండి, ఈ పొరపాటు చేయటాను కదా, అప్పుడు నాకు ఈ నష్టం వచ్చింది, నేను బాగా చదువుకొని ఉద్యోగం చేస్తే బాగుండేదని అనుకున్నాను, ఏమిటో నాకు చదువు అవ్వలేదండి, అనవసరంగా కష్టపడి ఉద్యోగం చేశాను, కానీ హాయిగా వ్యాపారం చేస్తే మంచి లాభం వచ్చేదండి, ఇదైతే ఒకళ్ళ కింద పడి ఉండాలి కదా. ఇలా గతకాల జ్ఞాపకాలను తలుచుకుంటా ఉంటారు. ఎప్పుడన్నా పనేమి లేక అట్లా పడుకున్నారనుకోండి, వరసలు వస్తాయి. ఇక రెండవదేమో భవిష్యత్తుని గురించినటువంటి భయాలు. భవిష్యత్తులో ఎలా ఉంటుందో, నా వృద్ధాప్యంలో ఎలా ఉంటుందో, భార్యాబిడ్డలు ఎలా చూస్తుంటారో, లేకపోతే ఇంకేం జరుగుతుంటుందో, అప్పుడు ఏదైనా మాట్లాడితే అవమానకరంగా మాట్లాడతారు. ఎందుకనంటే పనేమి లేకుండా ఊరికనే ఉంటాం, తింటాం కాబట్టి కాస్త తేలిగ్గానే ఉంటుంది. అంతకుముందు చేసినవి మర్చిపోతారు, ప్రస్తుతం మాత్రం అనవసరంగా దండగ తిండి పెడుతున్నాం అనేటువంటి ఆలోచన వస్తుంటుంది. ఇట్లాగనే చూస్తే అయ్యో నా గౌరవం ఏమైపోవాలా, నా అదేమైపోవాలా, ఇదేమైపోవాలని ఆ దిగులతో ఉంటాం. అసలు ఆరోగ్యం సరిగ్గా ఉంటుందో ఉండదో, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఎలా ఉండాలా, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే ఎట్లా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మరి బాధ్యతలన్నీ నెరవేరుస్తామా, నెరవేర్చలేమా? ఇక గతించిన కాలం, భవిష్యత్తు కాలం, ఈ రెండింటిని గురించి ఆలోచించడమే కాకుండా వర్తమానంలో కూడా ఏదైనా పనులు కనుక జరుగుతూ ఉంటే ఇవి ఎలా జరుగుతాయో, ఏమిటో, సక్సెస్సా ఫెయిల్యూరా, మనం అనుకున్నట్లు జరిగితే సంతోషం, అనుకున్నట్లు జరగకపోతే దుఃఖం అని ఇలాగ బాధపడుతూ ఉంటారు. అంటే వర్తమానంలో మనం చేసేటువంటి పనుల్లో కూడా అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల కారణంగా ఏమవుతుంది, మన శక్తి వృధా అవుతుంది. మన ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, ఆ ట్యాంకులకు పైనుంచి వచ్చి నీళ్లు పడుతూ ఉంటాయి. మనం కింద కుళాయి తిప్పితే మనకి కావాల్సిన నీళ్లు వస్తాయి. అంటే ఆ నీళ్ళన్నీ కూడా ఇంట్లో అన్ని బాత్రూంలకి వస్తాయి గొట్టాల ద్వారా. ఎక్కడ కావాలంటే అక్కడ మనం తిప్పుకుంటాం, నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఓవర్హెడ్ ట్యాంక్కి 3 రంధ్రాలు పడ్డాయి కింద, పైనుంచేమో నీళ్లు పడుతున్నాయి, కింద నుంచేమో పోతా ఉన్నాయి. ఎప్పటికి నిండుతుంది అది? ఎప్పటికీ నిండదు. నిండకపోతే మనం కుళాయి తిప్పితే తుస్సు అంటాయి, ఎక్కడా నీళ్లు రావు. అదే ప్రకారంగా మనకు కూడా మనం చేసేటువంటి దైవ కార్యాల వల్ల కాని, దైవ స్మరణ వల్ల కాని, శ్రవణ మనన నిధిధ్యాసనల వల్ల కాని, మనలో మనకి తెలియకుండా శక్తి వస్తుంది. మనలోకి వచ్చినటువంటి శక్తిని మనం నిలుపుకోక దాన్ని పోగొట్టుకుంటాం. ఎలా పోగొట్టుకుంటామంటే, ఇదిగో ఓవర్ హెడ్ ట్యాంక్ పడ్డ 3 రంధ్రాలు ఎలానో మనకు కూడా గతకాలపు జ్ఞాపకాలు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు, వర్తమానంలో చేసేటువంటి పనుల గురించినటువంటి ఆలోచనలు, ఈ మూడిటి వల్ల మన శక్తి వృధా అయిపోద్ది. వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది, మనకేం మిగలదు. కాబట్టి మనకి శక్తి మిగలాలి అని అంటే ఆ 3 రంధ్రాలని మనం బిగించాల, లేదా ఇక్కడికి వచ్చే 3 ఆలోచనల్ని ఆపాల. ఎలా జరగాలని అలా జరుగుతుంది. పూర్వాన్ని తలుచుకుంటే నాకేమిటి ప్రయోజనం? ఇప్పుడు వాటిని ఏమైనా నేను మార్చగలుగుతానా? చేశాం, అయిపోయింది, మార్చలేము. పొరపాటు అయితే నష్టపడ్డాం, మంచి చేస్తే ప్రయోజనం పొందాం. కనుక దాని గురించి ఆలోచించడం వృధా. నేను అట్లా మార్చగలుగుతావా? మార్చలేవు. అలాగే భవిష్యత్తుని గురించి, నిజంగా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తింటా తింటా తిరుగుతా తిరుగుతా పోయాడు అనుకోండి, ఏ గొడవ లేదు. మంచాన పడ్డాడు అనుకోండి, అప్పుడు వస్తుంది గొడవ. అప్పుడు ఎట్లాగూ బాధపడాలి, మరి ఇప్పుడే ఎందుకు బాధపడతాం? అప్పుడు తప్పదు కదా, పిల్లల మాట వినటం లేదనో, సరిగ్గా చూడలేదనో, ఆఖరికి తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదనో, నకనకలాడిపోవాల్సి వస్తుందనో, ఏమో ఏదుంటుందో. కనుక అప్పుడు ఎట్లాగూ బాధపడాలి, మరి ఇప్పుడు ఎందుకు ఇంకా బాధపడతాం? కనుక ఇప్పుడు అక్కర్లా. అలాగే వర్తమానం, ఓ పని చేస్తున్నాం, అవుద్దా కాదా, అవుద్దా కాదా, అవుద్దా కాదా అని దిగులు పడితే అది కానే కాదు. అందుకని పనులను ఎట్లా చేయాలా? ఒక ధైర్యంతో, ఒక ఇష్టంతో, ప్రేమతోటి చేద్దాం, ఏమైతే అది అవుతుంది అనేటువంటి భావన కనుక ఉంటే అది చక్కగా చేయగలుగుతాం, అలాగే దానివల్ల ప్రయోజనం పొందగలుగుతాం. సరే, ఇవన్నీ కూడా సామాన్యుడైనటువంటి వాడు తాను మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలంటే, జీవన్ముక్తుడైనటువంటి వాడికి వాడు గతించిన కాలపు జ్ఞాపకాలు ఏం చేసుకోడు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు ఏం పెట్టుకోడు, వర్తమానంలో ఉన్నటువంటి విషయాలను కూడా పట్టించుకోడు. ఈ మూడింటి వల్ల శక్తి వృధా అవుతుందని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు జీవన్ముక్తుడైనటువంటి వాడు. అదీగాక ఇవన్నీ కూడా ఈ దేహానికి సంబంధించినవి. నేనేమో దేహాన్ని కాదు, నేను ఆత్మని, కనుక నాకేం సంబంధం లేదు అనేటువంటి భావనలో ఉంటాడు. అతడు ఎల్లప్పుడు కూడా ఆత్మలో రమిస్తాడు, నేను ఆత్మననే భావిస్తాడు, ఆనంద స్వరూపంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఇక్కడ జరిగేవన్నీ కూడా ఆయనకి ఓ స్వప్నం లాంటిది. కల్లో ఏం జరిగినా మనం ఏమన్నా ఆలోచిస్తామా? ఏం ఆలోచించం. కాబట్టి ఇలా జీవన్ముక్తుడిని ఇమిటేట్ చేస్తే, ఇమిటేట్ చేయాలంటే మనం ఈ 3 విషయాలు ఏం పట్టకుండా ఉండాలి. గతకాలపు జ్ఞాపకాలు, భవిష్యత్తుకు సంబంధించిన భయాలు వర్తమానంలోని కర్తవ్యాలు. ఇక జీవన్ముక్తులైనటువంటి వాడు ఈ ప్రపంచాన్ని ఎట్లా చూస్తాడు అనే విషయాన్ని 434 శ్లోకంలో చెప్తున్నారు. 434 గుణదోష విశిష్టేస్మిన్
దోష విశిష్టేస్మిన్
స్వభావేన విలక్షణే
స్వభావేన విలక్షణే
సర్వత్ర సమదర్శిత్వం
సర్వత్ర సమదర్శిత్వం
జీవన్ముక్తస్య లక్షణం.
జీవంతస్య లక్షణం
గుణదోష విశిష్టేస్మిన్
గుణదోష విశిష్టేస్మిన్
స్వభావేన విలక్షణే
స్వభావేన విలక్షణే
సర్వత్ర సమదర్శిత్వం
సర్వత్ర సమదర్శిత్వం
జీవన్ముక్తస్య లక్షణం.
జీవన్ముక్తస్య లక్షణం
జీవన్ముక్తుడి యొక్క లక్షణం సర్వత్ర సమదర్శిత్వం, అంతటా సమదర్శనం చేయాలి. మనం కూడా చేయాలంటే మనకు మాత్రం కుదరదు. ఇంతకుముందైతే ఏదో పాత జ్ఞాపకాలు మర్చిపోండి అంటే, ఆ జ్ఞాపకాలు వచ్చిన తర్వాత అయ్యో నేను ఇవి మర్చిపోవాలి కదా అని చెప్పి వదిలేస్తాం. కానీ సర్వత్రా సమభావాన్ని ఎట్లా చూపిస్తాం? వాడు అట్లా ఉన్నాడు, వీడు ఇట్లా ఉన్నాడు, వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, నేను వీడి గురించి ఇట్లా అనుకోలేదు, మంచివాడు అనుకున్నాను, ఆ వస్తువు మంచిది, ఈ వస్తువు చెడ్డది, అది నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఇది నాకు దుఃఖాన్ని ఇస్తుంది అని ఇలా ఎప్పుడు కూడా అసమభావనే కాని సమభావన మనకు ఉండదు. ఎక్కువగా వాటిట్లోనే ఉంటాం. అందుకనే స్వభావేన విలక్షణే, స్వభావ సిద్ధంగా విలక్షణంగా ఉన్నటువంటి మన స్వభావ సిద్ధం. గుణదోష విశిష్టే అస్మిన్, గుణాలతో కూడినటువంటి ప్రపంచాన్ని సర్వత్ర సమదర్శిత్వం, అంతటా సమభావంతో చుట్టమే జీవన్ముక్తస్య లక్షణం. అది జీవన్ముక్తుడి యొక్క లక్షణం. ప్రపంచం అంతా కూడా ఎంతో భిన్నత్వంతో ఉంటుంది. మనం భిన్నత్వాన్ని ఏకత్వంగా చూడాలి. మనకేమో ఏకత్వాన్నే భిన్నత్వంగా చూడటం అలవాటు. భిన్న భిన్న భావాలతో ఉంటాం, వేరు వేరు భావాలతో ఉంటాం. మంచి చెడు, లాభం నష్టం, జయం అపజయం, ఇట్లా ద్వంద్వాలతోటే ఉంటాం. మరి ప్రపంచం ఇట్లా భిన్నత్వంతో కూడుకున్నదిగా మనకు కనపడుతున్నది కదా, ఇందులో ఎన్నో గుణాలున్నాయి, దోషాలున్నాయి. గుణాలంటే మంచివి, దోషాలంటే చెడ్డవి. మంచి చెడు, గుణం దోషం, సుఖం దుఃఖం, పుణ్యం పాపం, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, సత్యం అసత్యం, ఉన్నతం అధమం, ఆకలి దప్పిక, చీకటి వెలుగు, సంతోషం సంతాపం, మానం అవమానం, జయం అపజయం. ఈ ప్రకారంగా ద్వంద్వాలు ఉన్నాయి. ఒకటి మంచిది, ఒకటి చెడుది. ఈ ప్రపంచం అంతా ద్వంద్వాలతోనే కూడుకొని ఉంది. అందుకనే హిరణ్యకశిపుడు భగవంతుణ్ణి కోరుకోమంటే కోరుకున్నాడు. ద్వంద్వాలు కదా ఉంది, ద్వంద్వాలు మొత్తం కనుక లేకపోతే ఇక నాకేం పర్వాలేదు అనుకోని, నేను ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ సావకూడదు, కింద కానీ పైన కానీ సావకూడదు, పగలు కానీ రాత్రి కానీ సావకూడదు, మనుషుల చేత కానీ జంతువుల చేత కానీ సావకూడదు, ఉదయం కానీ సాయంత్రం కానీ సావకూడదు అని ఇలా వాడి గొంతెమ్మ కోరికలని కోరుకున్నది. ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్వంద్వాలన్నీ కోరుకున్నాడు వాడు. కానీ చివరికి ఏమైంది? మనిషి కాకుండా, జంతువు కాకుండా నరసింహస్వామి వచ్చాడు. సగం మనిషి సగం దేహం, సింహం. పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యా సమయంలో, కింద కాకుండా పైన కాకుండా, గోడ గడప మీద తన కాళ్ళ మీద పడేసుకొని, కింద కాదు పైన కాదు, ఏ ఆయుధం చేత చావకూడదు అనుకున్నాడు, అందుకని గోళ్ళతోటి చీల్చి పారేశాడు. అంటే ప్రపంచం నిజంగా ద్వంద్వాలతో కూడుకొని ఉన్నది, అది స్వభావ సిద్ధంగా ద్వంద్వాలతో కూడుకొని ఉంది, అనేకమైనటువంటి గుణదోషాలతో కూడుకొని ఉంది. అలాగే ప్రపంచాన్ని చూసేటువంటి మన ఇంద్రియాలు మనోబుద్ధులు కూడా ద్వంద్వాలతోటే ఉన్నాయి. ఇవి కూడా ఒకే విధంగా ఉండవు, గుణం దోషం రెండు ఉన్నాయి వీటిలో కూడా. ఒకడేమో సినిమాలు చూద్దాం, షికారులకు వెళ్దాం, పేకాటలాడుకుందాం అనుకుంటాడు. ఒకడేమో దేవాలయాలకు వెళ్దాం, పూజలు చేసుకుందాం అనుకుంటాడు. ఒకళ్ళేమో పారాయణలు చేసుకుందాం, పుణ్యం సంపాదిద్దాం అంటాడు. ఒకడేమో మోక్షం అందుకుందాం, అందుకని భగవద్గీత విందాం, ఉపనిషత్తులు విందాం అని అనుకుంటాడు. ఇంకా కొంతమంది ఏమో ధర్మంగా ఉందాం, ప్రజలకి ఏదో మేలు చేద్దాం, పరోపకారం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరైనా సత్కార్యాలు చేస్తుంటే, అబ్బాయి వీడు ఎంత మంచోడండి, పుణ్యాత్ముడండి, చక్కగా చేస్తున్నాడు అని అనుకునేటట్లుగా ఉంటాడు. మరొకడేమో వీడికేం పని పట్టలేదండి, ఒట్టి దున్నపోతాడు, ఎవరిని పెడితే తినాలని కూర్చున్నాడు అంటాడు. ఇంకొకడేమో ఏదో వ్యవహారంలో మునిగిపోయాడు అనుకోండి, ధన సంపాదనలో ఉన్నాడు, అబ్బా వీడికి పిచ్చండి, డబ్బు పిచ్చండి అంటాడు. ఒకడు 10 లక్షలకి జనానికి టోపీ పెట్టాడు, ఇంట్లో నుంచి పారిపోయాడు. ఒకడంటాడు దుర్మార్గుడండి, ఇంతమంది లోకుల్ని ముంచినటువంటి వాడు, వీడేం బాగుపడతాడండి, ఇంతకింత అనుభవిస్తాడు అని అంటాడు ఒకడు. ఇంకోడేమంటాడు, మోసగాడు, దుర్మార్గుడు, వీడిని అనవసరంగా నమ్మి మోసపోయాం అంటాడు. ఇంకో పెద్ద మనిషి అంటాడు, ఒట్టి ఎదవంటి చేతగానోడండి, ఎట్లాగో టోపీ పెడుతున్నాడుగా 10 లక్షలకి, ఏమో 1 కోటికి పెడితే సరిపోయేదిగా, అనవసరంగా 10 లక్షలకే పెట్టాడు అంటాడు. ఒకడు కోట్లకు పడగలెత్తాడు, వాడిని చూసి తెలియగలవాడు అదృష్టవంతుడైన ఒకడంటే, అందరినీ అమాయకులు చేసి నెత్తిని చేయిబెట్టాడు, మోసాలు చేశాడు, రన్నింగ్ ఫెలో, పిసినారి విధవా, ఎంతుంటే ఏముంది, తాను తినడు, ఒకడికి పెట్టడు అంటాడు ఇంకోడు. ఇలా మన యొక్క మనోబుద్ధులు కూడా వేరువేరుగా వేరువేరుగా ఉంటాయి. ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనని నలుగురు ఒకే రకంగా చెప్పుకోరు, ఒకడు ఒక రకంగా చెప్తాడు, ఒకడు ఒక రకంగా చెప్తాడు. ఒకడెవడో తాగి పడిపోయాడు, రాత్రి పడిపోయాడు, తెల్లారి పొద్దున లేవల, ఎండ వస్తున్నా లేవల. ఒకడు పోతా పోతా అనుకున్నాడు, ఎవడో తాగుబోతే ఎదవండి అనుకున్నాడు. ఇంకోడు అనుకున్నాడు, వీడెవడో మహానుభావుడండి, శరీరం మీద స్పృహ లేకుండా ఉన్నాడు, ఈయన ఎవరో అవధూత అయి ఉంటాడు అని అనుకున్నాడు. ఉంది ఒక్కడే, ఇద్దరికీ ఒక్కడే కనపడుతున్నాడు, కానీ వాడు ఆలోచింది, వీడు ఆలోచింది. కనుక మంచివైనా చెడువైనా, గొప్పవైనా తక్కువైనా, మన దృష్టిలో ఒక్కటే ఉండాలి. రాత్రి కల్లో బంగారం మూట దొరికింది, కరెన్సీ నోట్ల కట్టలు కూడా దొరికింది, ఒక బ్యాగ్లోనేమో పాములు తేళ్ళు అయి ఉన్నాయి. తెల్లారు లేచిన తర్వాత ఏ సంచి మీద మనకి వ్యామోహం ఉంటుంది, దేని మీద ఉండదు. ఎందుకనంటే అన్నీ వట్టిదే, ఏది నిజం కాదు, భ్రమాత్మక వస్తువులు. కనుక ఆత్మానుభూతిలో నిలిచినటువంటి జీవన్ముక్తుడు మాత్రం తాను ఆత్మలో నిలిచి ఆత్మగా ఉంటూ ఆనందంగా ఉంటూ దేన్ని పట్టించుకోడు. ఆత్మకు అన్యమైనవన్నీ మిథ్య కాబట్టి, అన్ని ఒట్టిదే కాబట్టి వాటిని గురించి ఏమి పట్టించుకోకుండా ఉంది. అందుకే అతను సర్వత్రా సర్వవేళలా అన్నింటినీ కూడా సమంగా చూస్తాడు. ఇది జీవన్ముక్తుడి యొక్క లక్షణం, సమభావం, సమదృష్టి. అతను ఇలా చూడటానికి ఏమో ఆలోచించాల్సినటువంటి పని లేదు, అతని స్వభావమే అది. మనమైతే కాస్త తెచ్చిపెట్టుకోవాలి, తెచ్చిపెట్టుకొనైనా అలా సమంగా చూడటం, అలవాటు చేసుకోవటం మంచిదే. ఎందుకంటే తర్వాత అట్లనే అలవాటు అయిపోద్ది. కనుక ప్రపంచ మిథ్య, పరమాత్మ సత్యం. పరమాత్మ ఒక్కటిగానే ఉంటుంది, పరమాత్మలో వేరువేరుగా వేరువేరుగా ఉండదు, ముక్కలు ముక్కలుగా ఉండదు, అంతా ఒక్కటే. మేల్కొన్నటువంటి వాడు కళ్ళని వస్తువుల్ని విషయాల్ని ఎలా చూస్తాడో జీవన్ముక్తుడు కూడా ఈ అనిత్యమైనటువంటి ప్రపంచంలో, ఈ మిథ్యా ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల్ని వస్తువుల్ని అలాగే చూస్తాడు. మనమేమో కళ్ళని పట్టించుకోం, ఆయనేమో ఈ జాగ్రత్తను పట్టించుకోడు. ఎందుకనంటే జాగ్రత్త మిథ్య గనక ఒట్టిదే గనక కనుక ఎలా ఎవరైతే ఇట్లా చూడగలుగుతారో, సర్వత్రా సమభావాన్ని చూడగలుగుతారో అతడే జీవన్ముక్తుడు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దీన్ని కూడా మనం అలవాటు చేసుకోవచ్చు. అలా అలవాటు అయితే మాత్రం మన జీవితం ఉన్నతంగా సాగిపోతుంది, అంతవరకు ఖాయం. ఇక జీవన్ముక్తుడైనటువంటి వాడు తనకి ఎవరన్నా ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చిచ్చినా, అయిష్టమైనటువంటి వస్తువులు తెచ్చిచ్చినా ఎలా ప్రవర్తిస్తాడు, ఇష్టాయిష్టాల పట్ల అతని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పబోతున్నారు 435లో. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.